அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
మళ్ళా మనం ఇది 9వ పురాణం అనుకుంటా కదా, 9లో కప్పుడు అడుగు పెట్టాం, అష్టాదశ పురాణాల్లో సరిగ్గా సగంలోకి వచ్చాం. 1996లో మనం మొదలు పెట్టాక దేవీ భాగవతం, ఆ తరువాత భవిష్య పురాణం, ఆ తరువాత బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, పద్మపురాణం, నారద పురాణం, విష్ణు పురాణం ఇవి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూర్మ పురాణంలో అడుగు పెట్టాం. మత్స్య, మార్కండేయ, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, భాగవత, భవిష్య, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మస్కాంద పురాణాలు. ఈ పురాణాలన్నీ వరసగా చెప్పుకుంటాం. చిట్ట చివరి మాత్రం మహాభారతం తర్వాత అంత ఉద్గ్రంథం ఉంది సృష్టిలో అంటే అది ఒక్క స్కాంద పురాణం. 81,000 శ్లోకాలకు పైబడి ఉన్నదట అది. అందువల్ల అది చివరికి పెట్టాం, అది ఒక్కటి మాత్రం. ఇది ఇప్పుడు ప్రస్తుతం కూర్మ పురాణంలో మనం అడుగు పెట్టాం. ఒక మండలము 10 రోజులు 10 రోజులు అటు ఇటు మొత్తం మీద ఈ కార్యక్రమం ఇక్కడ సంపూర్ణం అవుతుంది. అలా సంపూర్ణం అవ్వడానికి ఒక్కసారి జగన్మాత అమ్మవారి మనందరం భక్తి శ్రద్ధలతో నమస్కరిద్దాం. ఎందుకంటే ఇది అంబిక యొక్క ప్రసాదం. ఈ అంబికా ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం. శ్రీ మహాగణపతి, శ్రీ అంబికాదేవి, శ్రీ గురుభ్యో నమః. ఓస్తవే ఓర్మ రూపిణే పురాణం సంప్రవక్ష్యామి యదుక్తం విశ్వయోనినా. కూర్మ రూపంలో ఒకప్పుడు మందర పర్వతాన్ని ఉద్ధరించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి ఈ కూర్మ పురాణాన్ని వేదవ్యాస మహర్షి ప్రారంభిస్తున్నాడు. ఒకప్పుడు పుణ్యమైన నైమిషారణ్యం లో సౌరకాది మహర్షులు దాదాపు 50 నుంచి 60,000 మంది ఋషులు అక్కడ నిత్యం ఉండేవారట. పూర్వం కొంతమంది వస్తూ పోతూ ఉండేవారు, కొంతమంది స్థిర నివాసం ఉన్నారు. 10,000 మంది మాత్రం నిత్యం ఉండేవారు. తక్కిన వాళ్ళేమో తీర్థయాత్రలు చేస్తూ ఒక పురాణం వింటే ఇంకో పురాణం వినేవారు కాదు. ఏమంటే 18 పురాణాలు వినే భాగ్యం అందరికీ పట్టదు. అందులో 10,000 మంది ఋషులు మాత్రం ఈ 18 పురాణాలు విన్నారట. వీరంతా నైవిశారణ్యంలో 1,000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. ఒక రోజు రెండు రోజులు కాదు, సహస్ర సమమాసత అంటే 1,000 సంవత్సరాల యజ్ఞం చేశారంటే వాళ్ళకి ఆయుర్దాయం అంత ఉండేది. మనం గట్టిగా మాట్లాడితే తుమ్మొస్తే మనిషి ఏమైపోతాడో తెలియదు, దగ్గొస్తే ఏమైపోతాడో తెలియదు. ఆ మధ్యలో ఒకడు పడిపోయి కాలు విరిగింది. వాడికి మామూలుగా కాలు జరిగితేనే కాలు విరిగిపోతూ ఉంటే ఇంక ఈ లోకంలో ఈ అనారోగ్యవంతులైన మానవులకి ఎంత ఆయుర్దాయం ఉన్నది. కలియుగంలో అల్పాయుష్కులు, అల్పజ్ఞానులు, లోభులు అంటే పిసిరుగొట్టుతున్నారు. ఇంక ఈ పిసిరుగొట్టుతనానికి కూడా అర్థం ఉండదు అనమాట. జేబులో చెయ్యడతాడు, 10 ఇద్దాం అనుకునేలో పైకి తీసి మళ్ళీ ఆ పప్పాగర్ గారికి ఎప్పుడు కనపడేయలే కదా, 10 ఎందుకు లేని మళ్ళీ 5 ఇద్దాం అనుకుంటాడు. మరి కొంతమంది అసలు 5 కూడా లేదు, మళ్ళీ లోపలే నొక్కేస్తారు. ఇది దిక్కుమాలిన కలియుగం యొక్క లక్షణం. పాపం వాళ్ళది కదా పాపం, కలి ప్రభావం అన్నారు. ఈ కలి ప్రభావం సోకని వాళ్ళు కనుక వాళ్ళు ఆ ఋషులు 1,000 సంవత్సరాల యజ్ఞం చేసి పురాణాలు విన్నారట. ఆ నైమిషారణ్యం ఎటువంటిది, పైగా వాళ్ళకి అదృష్టవశాత్తు వనం కూడా దొరికింది. వనంచ ప్రశాంతంచ పరమ ప్రశాంతం. అక్కడ గొడవలు చేసేవాళ్ళు లేరు, బాంబులు వేసేవాళ్ళు లేరు, కొట్టుకునేవాళ్ళు లేరు, మైకులు విసురుకునేటటువంటి వాళ్ళు లేరు. అంచేత పవిత్రమైనది. పుణ్యంపై ఎప్పుడు పుణ్యానికి నిలయం అది. మంచి మనస్సు కలిగిన వాళ్ళు ఎక్కడుంటే అదే కదా పుణ్యము. ముని వల్లభ గణ్యంపై మునీశ్వరులు అక్కడ ఉండడం వల్ల అది గొప్పదయ్యింది. వాళ్ళు దానిని చాలా గొప్ప స్థలంగా ఇచ్చారట ఋషులు. కుసుమ ఫల నికాయోత్ సాత్కుణ్యమై అక్కడ చెట్లకి నిత్యం పువ్వులుండేవి, ఎప్పుడూ పళ్ళుండేవిట. ఏదో ఈ వేసవి కాలంలో మామిడి పళ్ళు, శీతకాలంలో సీతాఫలాలు, వర్షాకాలంలో ఇంకేవో పళ్ళు, తప్ప మనకి మిగతా కాలంలో ఈ పళ్ళు దొరకవు. అక్కడ నిత్యం ఉండేవి పళ్ళు. నిత్య పుష్ప ఫలాలతో సువాసనతో సద్గుణాల రాశి అయ్యింది ఆ వనం. నైమిషాఖ్యారణ్యంపదగు అరణ్యంబులలు అటువంటి నైమిషాఖ్యారణ్యం అడవులలో ఇక అటువంటి గొప్ప అడవి లేదు అని ప్రసిద్ధికెక్కింది. ఆ నైమిషాఖ్యారణ్యంలో వేదవ్యాస మహర్షి కూర్చున్న దివ్య ప్రదేశంలో శ్వేత మహర్షి చేరి సౌనకాది మహర్షులకు 1,000 ఏళ్ల యజ్ఞంలో ప్రతిరోజు యజ్ఞం మధ్యాహ్నం వరకు చేసేవారు. మధ్యాహ్నం 12:00 యజ్ఞం పూర్తయ్యేది. ఆ రోజుది తర్వాత కూర్చొని 4-5 కందమూలాలు తినేవారట. అంతే, తుంపలు, అరటిపళ్ళు. అరటిపళ్ళు అంటే ఈ రకంగా కూడా కాస్త చక్కెరకేళ్ళు అరటిపళ్ళు తిని 2-3 కూర్చునేవారు. ఆహారం తక్కువ తినేవారు, చెపం ఎక్కువ చేసేవారు. వాళ్ళకి ప్రాణం దేని వల్ల నిలబడింది? మంత్రశక్తి వల్ల, జపశక్తి వల్ల ప్రాణం నిలబడింది. కలవు అన్నగదా ప్రాణాహ. ఈ కలియుగంలో అన్నం తింటేనే బతుకుతాం మనం. వాళ్ళు అన్నం తినరు, మంత్రం చదువుకుని బతుకుతారు. 5 నిమిషాలు ఆలస్యం అయితే తిండి తినడం వీడికి రీరసం, తెగతిడతాడు. ఉపవాసం ఉన్నారు అంటే పూర్వం భక్తిగా ఉండేవారట. ఆయన ఉపవాసం ఉన్నారు, నీరసంగా ఉన్నారు, ఎక్కువ అలర చేసినట్టు తన్నేస్తారంటే ఇంక వీడు ఉపవాసం, వీడి మొహం. ఆ ఉపవాసం పేరు చెప్పి ఆయాసపడి కృషించి నీరసించిపోయి ఇతరులు తిట్టడం కంటే అసలు ఉపవాసం మానేయడం మంచిదన్నారు. వారికి ఆ శక్తి ఉండేది గనక మంత్రశక్తి వల్ల 1-2 పళ్ళు తిని కూర్చునేవారు. మనం పగలంతా యజ్ఞం చేసి కాస్త తిన్నాక ఏ స్తంభాలుగో జారబడి ఏం చేస్తాం అంటాం. పక్కవాడు ఏమనుకుంటాడు, పాపం పురాణం విని తమ్మయంతో ఊగుతున్నాడేమో అనుకుంటారు. తమ్మయమో వాడి మొహం నిద్రపోతున్నాడు అంట, ఆ విషయం తెలియదు. కానీ ఆ ఋషీశ్వరుడు అలా కాదట. అస్సలు ఆవులింత లేదండి వాళ్ళకి. నిష్ఠీవనం ఉమ్మె వేసేవారు కాదట, ఆవులించేవారు కాదట. అంత ఆరోగ్యం, అద్భుతమైనటువంటి యోగ శాస్త్రం. అలా భక్తితో వాళ్ళు పురాణం వినేవారు. ఒకనాడు వాళ్ళు ఒకరోజు యజ్ఞం అయ్యాక సూతుణ్ణి, రోమహర్షణ మహర్షిని, ఇక్కడ 2 సూతుళ్ళు ఉన్నారు, ఈ విషయం మీకు చెప్పాలి బాగా. వేదవ్యాస మహర్షికి రోమహర్షణుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఈ రామహర్షణ మహర్షికి సూతుడనే పేరు. ఆయన చెన్ని బలరాముడు చంపేశాడు ఆయన్ని. ఆ తర్వాత ఆయన కొడుక్కి ఆయుర్దాయం ఇచ్చాడు, ఆయన కూడా సూతుడే. ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు కూడా సూత మహర్షులే. కానీ కొన్ని పురాణాలు తండ్రి చెప్పాడు, కొన్ని కొడుకు చెప్పాడు. ఈ పురాణాన్ని తండ్రి రామహర్షణుడు చెప్పాడు. ఆ తండ్రి రామహర్షణ మహర్షి అని పిలువబడే సూత మహర్షిని ఈ సౌనకాదులు నమస్కరించి ఇలా ప్రశ్నించారట. ఓ సూత, త్వయా సూత మహాబుద్ధే భగవాన్ బ్రహ్మవిత్తమః ఇతిహాస పురాణార్థం వ్యాసః సమ్యగుపాసితః. ఓ మహాబుద్ధిమంతుడవైన సూత మహర్షి, ఈ లోకంలో నీకున్న తెలివితేటలు ఎవరికీ లేవు. ఒక్కసారి గురువు గారు పురాణం చెబితే విని మళ్ళీ ఇతరులకు చెప్పగలవు. ఒక 100 సార్లు విన్నా మనం బయటికి వెళ్ళాక ఇవాళ ఏం చెప్పారంటారు, మళ్ళీ ఒకసారి చెప్పరా అని బయటికి వెళ్ళాక మనం అడగాలి. ఆ మహానుభావులకి అది లేదట. ఒకేసారి పురాణం వింటే అలా గుర్తుండిపోదు. అలాంటి వాడి మీరు ఎన్నో ఇతిహాసాలు పురాణాలు ఈ సృష్టిలో ఉన్నాయి, అవన్నీ నీకొచ్చు. మనకి ప్రధానంగా 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఏమిటి? రామాయణం, భారతం. వీటిని పురాణాలు అనరు, ఇతిహాసాలు అంటారు. ఎందుకని? అవి రాజకీయం చుట్టూ పరిభ్రమించి ఎలా ఉన్నాయో అలాగే చెప్పాడు ఆయన వ్యాసుడు వాల్మీకి. పురాణాలు దైవ లీలలు, అందువల్ల ఇతిహాసాలు పురాణాలు రెండూ కలిస్తేనే మనిషి సంపూర్ణ జీవి అవుతాడు. నువ్వు అలా రామాయణ భారతం ఇతిహాసాలు చదివావు, 18 పురాణాలు కూడా గురువు గారి దగ్గర చదువుకుని బ్రహ్మవేత్తలలో నీ అంత గొప్పవాడు లేడు అనిపించుకున్నావు. వేదవ్యాసుడిని గురువుని చెప్పాడు, సమ్యగ్ ఉపాసిత, పూర్తిగా ఉపాసించాట. ఎవడు గొప్పవాడు? దేవుడికి దండం పెట్టకపోయినా వాడికి నష్టం రాదట, గురువుని కనుక ఉపాసించకపోతే వాడికి జ్ఞానం రాదు. ఎందుకంటే మంత్రాన్ని ఇచ్చేవాడు, పురాణ ఉపనిషత్ జ్ఞానం ఇచ్చేవాడు, గురువు ఉంటేనే జ్ఞానం. అందువల్ల ఏమన్నాడు, వ్యాసః సమ్యగ్ ఉపాసిత, గురువైన వేదవ్యాసుడిని నువ్వు పూర్తిగా ఉపాసించావు, అందు గొప్పవాడయ్యాడు. ఎంత ఎక్కువ నీవు గురువుని ఉపాసిస్తే ఆరాధిస్తే అంత గొప్పవాడు అవుతావు. అలా గొప్ప ఉపాసన చేసి నువ్వు గొప్పవాడు అయిపోయావు. నేను నిన్ను ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను అని సౌనక మహర్షి ఆ సూతుడికి నమస్కరించి ఇలా అన్నట. తస్యతే సర్వ రోమాణి వచస హృషితాని యత్ ద్వైపాయనస్య తు భవాన్ స్తతో వై రోమహర్షణః. నువ్వు వేదవ్యాసుల ద్వారా పురాణాలు విన్నావు. పురాణం వింటూ ఉంటే ఈ వెంట్రుకలు ఉంటాయి ప్రతి శరీరానికి, అవి నెక్కబొడుచుకున్నాయట ఆనందంతో. గగుర్పాటు అంటారు దీనిని. రోమములు అంటే వెంట్రుకలు ఆనందంతో అలా నిలబడిపోయాయి. పురాణం విన్నప్పుడు ఆనందానికి కళ్ళమ్మట నీళ్ళొచ్చి గగుర్పాటు వచ్చింది గనక నీకు రోమహర్షణుడు అని పేరు వచ్చింది. అంటే నిజంగా శ్రద్ధాశక్తులతో పురాణం వినేవాడికి ఒక్కొక్కప్పుడు ఆ లీలలు వచ్చినప్పుడు తెలియకుండా పిల్ల అంటుంది. ఆ వెంట్రుకలు నెక్కబుడుస్తాయి, కళ్ళ వెంబడి ఒక్కొక్కప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పుడు వాడు సమ్యక్గా పురాణం విన్నట్టు. ఎంతసేపు అయినా ఏ ఫీలింగ్ లేకుండా అలా కూర్చుని వెళ్ళాడు అనుకోండి, వాడు ఏదో వచ్చాడు పోయాడు. వాడు ప్రతి వాడికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. బాగా పురాణంలో తన్మయుడై లీనమై వింటున్నప్పుడు ఆనంద బాష్పాలు కానీ గగుర్పొడవడం కానీ వెంట్రుకలు నెక్కపొడవడం కానీ లేదా లోపల అనుభూతులు కలగడం కానీ ఏదో ఒకటి జరగాలి. అలా జరగడం వల్ల నిన్ను రోమహర్షణుడు అన్నారు. వేదవ్యాసుడు నిన్ను మెచ్చుకుని రోమహర్షణుడు అనే బిరుదిచ్చాడు. అటువంటి గొప్పవాడివి నువ్వే అనుభవించి చెబుతావు కాబట్టి ఇతరులకు ఇంకా ఎంత భయకుతుంది. ఒక వ్యక్తి పురాణం చెబుతూ ఉంటే అవతల వాడికి ఆనందం కలిగింది అంటే అర్థం వాడు ఆ పురాణాన్ని తాను అనుభవించి చెబుతున్నాడు గనక. ఒక పండు ఉన్నది, అది రుచిగా ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? రుచి చూడాలి. రుచి చూడని వాడికి ఆ పండు రుచి చెప్పలేడు. అలాగే పురాణాదులు ఆనందంతో అనుభవించిన వాడు మాత్రమే ఇతరులకు అనుభవాన్ని ఇవ్వగలడు. పూర్వకాలంలో భగవంతుడైన విష్ణు స్వరూపుడు వేదవ్యాసుడు ఆ విష్ణువు యొక్క అవతారాల్లో ఒకడు. ఆయన పురాణ సంహితని మొత్తం 18 పురాణాలు 18 ఉప పురాణాలు ఉన్నాయి. మొత్తం 36 నీకే ఇచ్చాడు. నువ్వు అద్భుతమైనటువంటి ఆ పురాణాలు చదివి 10 చెప్పావు. ఆ వేదవ్యాసుడు విష్ణు స్వరూపుడైతే నువ్వు శివస్వరూపుడి. వినే మేమందరం బ్రహ్మస్వరూపులం. మీరు ఒకప్పుడు 18 పురాణాల్లో కూర్మ పురాణం చాతుర్మాస్య దీక్షలతో శ్రద్ధగా వినాలి అని చెప్పారు. చాతుర్మాస్యాలంటే ఎప్పుడు మొదలవుతాయి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకుంటాడు, అంటే రేపటి రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పడుకుంటే మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నిద్రపోయి ఆ ఏకాదశి నాడు లేస్తాడు. ఆయన లేచిన మర్నాడునే ఉత్థాన ద్వాదశి అంటారు. ఈ 4 ఉంది కదా, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, ఈ 4 చాతుర్మాస్యములు అంటారు. ఈ కాలంలో ఊరు వదిలి విడితే మహాదోషం. పూర్వకాలం అంత కఠిన నియమం. ఇప్పుడు ఈ కలియుగంలో అన్ని దోషాలు వదిలేసాం మనం. నిలబడి భోజనాలు చేయడానికి దిక్కుమాలిన బఫే సిస్టమ్ వచ్చాక పరమ అపవిత్రమైన పనులన్నీ చేస్తున్నాం. ఇంకేం, నిలబడి గనక కాఫీ తాగితే సురాపాన సమం భవేత్ కళ్ళు తాగినట్టు అన్నారు. కానీ వాడు రైల్వే స్టేషన్ లో వాడు గ్లాస్ ఇస్తాడు మనకి అని ఆ తాగే సోదర పారేస్తాం. వీడు ఎన్నిసార్లు కళ్ళు తాగుతున్నాడు వీడికి అర్థం కాదు. ఇది కలియుగం యొక్క లక్షణం. ఒళ్ళు అన్నం పెట్టుకున్న నిలబడి పలహారాలు లాంటివి తిన్న ఇవన్నీ కూడా మహాదోషాలు. మరి ఇలాంటి దోషాలు నిత్యం 1000 చేస్తూనే ఉంటాం. అందువల్ల ఈ కలియుగంలో ఆ దోషాల్లో దోషంగా చాతుర్మాస్యాన్ని పట్టించుకోవటం. కానీ వీళ్ళు ఏమన్నారు, చాతుర్మాస్యంలో ఊరు కదలకుండా ఒకే చోట ఉండి ఈ కూర్మ పురాణం వింటే మహాపవిత్రమట. అంచేత మేము చాతుర్మాస్యంలో అడుగు పెట్టాం, మాకు పురాణాన్ని వినిపించమన్నారు. మీకు ఎంత అదృష్టం కలిసి వచ్చిందో చూడండి, రేపటి నుంచే మొదలవుతుంది మీకు చాతుర్మాస్యం. భగవంతుడు కలిసి వచ్చే వేళకి ఆయన నడిచి వచ్చే కొడుకుని ఇస్తాడు. 96 ఇక్కడే కూర్చుని ఇటు పెట్టుకుని ఉపన్యాసం మొదలెట్టాం. ఏదో చిన్న చదువు అపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టగలిగాం. ఇప్పుడు మళ్ళీ 2002 ఇక్కడ అడుగు పెట్టాం. ఈ పట్టు సొంత ఇంట్లోకి వెళ్ళాలి. మరి ఆ ప్రయత్నం మీరు చేయకపోతే లాభం లేదు. ఈ దిక్కుకి అపఖ్యాతి వస్తుంది తర్వాత మీ ఇష్టం. వాసుదేవ, ఈ విధంగా చాతుర్మాస్యం వచ్చింది కనుక కూర్మ పురాణం మాకు వివరించు. వక్తుమర్హసి చాస్మాకం పురాణార్థం విచారద. కూర్మ పురాణం గురించి అడుగుతున్నాం, ఆ పురాణాన్ని అర్థమయ్యే రీతిలో తేలికగా చెప్పు. ఒకవేళ నీకు రొంప పడితే కొంచెం మెల్లమెల్లగా చెప్పి అర్థం చేసుకుంటాం. ఈ విధంగా మునులు భక్తి శ్రద్ధలతో కూర్మ పురాణం వినాలి అని ఆ సత్రయాగంలో చాతుర్మాస్య దీక్ష కుతూహల పరాయణ చిత్తులై అడగ్గా వేదవ్యాస మహర్షి శిష్యుడు పుణ్యాత్ముడు రామహర్షణుడు ఒక్కసారి గురువు గారికి 2 జోడించి భక్తితో ఇలా ధ్యానం చేశాట. గురువుకి నమస్కరించకుండా ఏ పని చేయకూడదు. వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మగగ నమస్కృత్య జగద్యోను కూర్మరూపధరం హరిం వక్ష్యే పౌరాణికీం దివ్యాం కథాం పాప ప్రణాశిని. నాయనలారా, గురువు యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తున్నా. ఆ గురువు పాదాలను ఎవ్వడూ వర్ణించలేడు. 7 నీళ్లుంటాయిగా, ఆ 7 నీటిని ఇంకుగా చేసి సిరా చేసి మొత్తం ఈ సృష్టిలో ఉండే చెట్లన్నీ పెన్నులుగా మార్చి ఈ 7 కూడా సిరాగా చేసినటువంటి ఆ సిరాని ఈ పెన్నుల్లో పోసి ఈ భూమండలం అంతా ఒక కాగితం చేసి ఆ కాగితం మీద ఈ పెన్నులతో ఈ భూప్రజలందరూ గురువు యొక్క గొప్పతనం రాయడానికి మొదలు పెడితే ఆ కాగితం చాలా ఇంకైపోయింది, పెన్నులు అరిగిపోతున్నాయి. కానీ గురువు గారి గొప్పతనం మాత్రం పూర్తి అవ్వదు. గురువు అంటే అంత గొప్పవాడు. అటువంటి గురువుకి రక్త శుక్ల ప్రభావిసిన ఎరుపు తెలుపు వర్ణములతో కూడిన ఆ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. జగత్తుకి మూలకారకుడై కూర్మరూపాన్ని ధరించి హరి అయి ఓహరి సాహరి క్షీర సముద్రాన్ని మధించినటువంటి దేవదానవులకు పర్వతాన్ని పైకెత్తి తద్వారా లోకాన్ని ఉద్ధరించిన మహానుభావుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తున్నా. అలా నమస్కరించి శుభప్రదము బ్రహ్మానందకరము పాపాలన్నీ నాశనం చేసేది అయిన ఒకనొక దివ్య కథ కూర్మ పురాణాన్ని చెబుతున్నాను. ఈ కథని పూర్వం మహాభయంకరమైన బ్రహ్మహత్యా పాపం చేసిన వాళ్ళు విని ఆ పాపం తొలగించుకున్నారు. పాపకర్మాపి గచ్చేత పరమాంగతి, ఏ కథని విన్నంత మాత్రం చేతే పరమ పాపాత్తులు కూడా పరబ్రహ్మలోకానికి గడతారో అటువంటి కథ ఇది. పరమ పాపాత్తులకి నిజానికి శుభం ఉండదు, కానీ అలాంటి పాపాత్తులు కూడా ఇది వింటే ఆ పాపాలు విడిచిపెట్టి శుభమైన లోకాలకి వెడతారు. కానీ ఈ కథని కొందరికి వినిపించకూడదట, నాస్తికే నాస్తికులకి వినిపించకూడదు. నాకు ఈ పురాణాల్లో ఏమి లేవని వాడిని బలవంతంగా తీసుకొచ్చి వినిపించడం దోషం. కథాం పుణ్యామిమాం బ్రూయాత్ కథాచన, ఎప్పటికీ చెప్పొద్దన్నాడు ఈ కథ. ఇది గర్భవతులు వింటే మంచి పుత్రులు పుడతారు, సంతానం లేని వాళ్ళు శ్రద్ధతో విడిచిపెట్టకుండా ఈ అన్ని రోజులు వినగలిగితే. ఇది వినడానికి ఒక విశేషం చెప్పారు, ఒకవేళ మేము 40 రోజులు 50 రోజులు దొరుకుతున్నప్పుడు బయట ఉంటే అని, బయట నిలబడి వినొచ్చు వాడు, వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. స్త్రీయో రజస్సులాశ్రుత్వ, రజస్సులైన స్త్రీ కూడా వింటే పుత్రాన్ సూయురనుత్తమాన్ మంచి కొడుకుల్ని పొందుతుంది, లోపలికి రాకుండా బయట నుంచి వినవచ్చు అట, బయట కూడా మైక్ పెట్టించు. అలాగే కొంతమందికి అన్నదమ్ములకి బడి చావదు, కొట్టుకు తెచ్చిపోతారు. కొంతమందికి అక్క చెల్లెళ్ళకి పడదు, మరి కొంతమంది భార్యాభర్తలకు పడి కావద్దు గొడవ. భర్త వంకాయ కూర అంటే ఇవి టెంకాయ ఉంటుంది, టెంకాయ అంటే వంకాయ ఉంటుంది. మరి కొంతమంది మిత్రులకు పడదు, మరి కొంతమంది తండ్రికి కొడుక్కి పడదు, అత్తగారికి కోడలికి పడదు, తల్లికి కొడుక్కి పడదు. ఇలా లోకంలో రకరకాల తగాదాలు, వాళ్ళు కూడా శ్రద్ధాశక్తులతో వింటే ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండే బుద్ధిని ప్రసాదిస్తుంది ఈ కథ. అందువల్ల దీనిని మూర్ఖులకి అజ్ఞానులకి నాస్తికులకి తప్ప తక్కిన మిగతా వాళ్ళందరికీ వినిపించవచ్చు. ముఖ్యంగా ఈ కథ వినేవాళ్ళలో ఏ లక్షణాలు ఉండాలో చెప్పాడు. శ్రద్ధ దానాయ, శ్రద్ధతో వినాలట. పక్కవాడికే కథలు చెబుతున్నంతసేపు కూడా ఈ చొక్క ఎంత కొన్నాడంట ఆయన, బృందావనంలో రిబేట్ కొన్నాడా, ఆషాఢ మాసం రిబేట్తో ఈ చీర కొంత, ఏం కదా దిక్కుమాలు కూడా వస్తాయి, ఎంత రిబేట్ వస్తేనండి జీవితం ఈ రిబేట్, మళ్ళీ ఈ రిబేట్ ఏమో మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ చీర ఎంత కొన్నాడు, ఆ చెప్పులు ఎంత, చిత్తం చెప్పుల మీద ఇదో గొడవ. మనకి రకరకాల గొడవలు పెట్టుకుని వినకుండా శ్రద్ధగా వినాలి. శాంతాయ, శాంతం లేని వాడు ఈ కథ వినే అర్హుడు కాడట. ఈ కథ వింటున్నప్పుడు వాడు పరమ శాంతంగా ఉండాలి. ధార్మికాయ, ధర్మం మీద ఆసక్తి కలిగిన వాడికి చెప్పాలి. తర్వాత ఇమాం కథామను బ్రూయాత్ సాక్షాన్ నారాయణేవితం, ఈ కథని సాక్షాత్తు నారాయణుడే చెప్పాడు గనక విష్ణువే అందించాట వ్యాసుడికి. మిగతా కథలకి ఈ కథలకి తేడా తెలుసురా, మిగతా కథలు నారదుడు ఇంకోడో వచ్చి వ్యాసుడిని రాయమన్నారు, కానీ ఈ కథను విష్ణువే వచ్చి రాయమన్నాడు యొక్క వ్యాసుడి. ఇది స్పెషాలిటీ. అందువల్ల సాక్షాన్ నారాయణేరితామన్నాడు కాబట్టి సాక్షాత్తు నారాయణుని ద్వారా చెప్పబడిన ఈ కథని ఎంతే ఇంకో వచ్చే పుణ్యం అంత ఎంత. పూర్వం కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు దేవతలకి చెప్పాడు ఈ కథ. కూర్మావతార స్వరూపుడైన విష్ణువు, అందువల్ల కూర్మ పురాణం అన్నారు. అంటే ఇందులో కేవలం తాబేలు తప్ప మరేం ఉండదు అనుకోకండి, అద్భుతమైన విశేషాలు ఉంటాయి. కానీ కూర్మ స్వరూపుడైన విష్ణువు చెప్పాడు. అలాగే మత్స్య పురాణం అంటే మత్స్యావతారం ఎత్తున విష్ణువు చెప్పాడు అన్నమాట, అది అదృష్టం. కొన్ని పురాణాలు డైరెక్ట్ గా విష్ణువే చెప్పేశాడు, అలాంటి పురాణాల్లో ఇదొకటి. ఈ పురాణములో కొన్ని లక్షణాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి అని ఆ రామహర్షణుడు సౌనకాదునికి చెప్పాడు. సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఆ 5 లక్షణాలు ఏమిటి? సర్గ ప్రతి సర్గ వంశము మన్వంతరము వంశానుచరితం. ఈ 5 లక్షణాలు ఉంటే దానిని పురాణం అన్నారు. మరీచి, బ్రహ్మ మొదలైన వాళ్ళు చేసిన సృష్టికి సర్గ అని పేరు. బ్రహ్మదేవుడు పుట్టించాడు, బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతులు కూడా కొంతమందిని సృష్టించారు. ఈ సృష్టికి సర్గ అని పేరు. ప్రతి సర్గ అంటే ఇదిగో స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు పుట్టడానికి ప్రతి సర్గ అని పేరు. ఇంకా వంశము, సూర్యవంశము, చంద్రవంశము, ఈ 2 వంశాలు, ఆ వంశాల్లో ఉండేటటువంటి మహాపురుషుల యొక్క ఘటన, ఈ వంశాలు ఎలా వచ్చాయి. సూర్యుడి కొడుకు వైవస్వత మరువు. ఇప్పుడు మనం వైవస్వత మనవంతరేం చెప్పుకుంటాం కదా, ఈ వైవస్వత మరువు ఎవరు అనుకుంటారు? సూర్యుడి యొక్క కొడుకు. సూర్యుడి యొక్క కొడుకు అయిన వైవస్వతుడు ఎలా పుట్టాడు, ఆయన వంశస్థులైన రాముడు, లక్ష్మణుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు, ఈ విషయం వంశం. అలాగే చంద్రుడి యొక్క కొడుకు బుధుడు, బుధుడి కొడుకు పురూరవుడు, ఆ పురూరవుడి యొక్క వంశం చంద్రవంశం. ఈ వంశాల కథను చెబితే వంశము అని పేరు. తర్వాత మన్వంతరము, ఒక మరువు, వైవస్వత మరువు పుట్టాడు ఎప్పుడో కృతయుగ ప్రారంభంలో. మళ్ళీ కలియుగాంతం వరకు ఆయన పరిపాలనాకాలమే, ఆయన భూలోకంలో ఉండడు గాని ఈ కాలం మొత్తాన్ని ఏమంటారు, మన్వంతరం. యుగాలన్ని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 432,000 సంవత్సరాలు కలియుగం. ఇప్పటికి 5,190 సంవత్సరాలు అయింది కలియుగం ప్రారంభమై. 5,190 సంవత్సరాలకే కొంతమందికి యుగాంతం అవుతుంది అంటారు, అది అబద్ధం. ఇంకా 432,000లో ఇంకా 32,000 కూడా అవ్వలేదు. ఓన్లీ 5,000 ఇయర్స్. ఇంకెంతకాలం ఉందో తోటి దిక్మాల కలియుగం. ఈ 432,000 రెట్టుతో గుణించండి, 864,000 సంవత్సరాలు అయితే దానిని ద్వాపరయుగం అన్నారు. ఈ కలియుగాన్ని అంటే 432,000 3తో గుణించండి, 1,296,000 సంవత్సరాలు అయితే దానికి త్రేతాయుగం అని పేరు. దీన్ని 4తో గుణించండి అంటే 432,000 × 4 అది కృతయుగం. మొత్తం కలపండి కృతయుగం నుంచి కలియుగం వరకు 43,20,000 సంవత్సరాలు. కలియుగానికి పక్కన 0 చేరిస్తే అది మొత్తం 4 యుగాల యొక్క టోటల్ అయిపోతుంది. కలియుగం 432,000, ఇంకో 0 చేరిస్తే 43,20,000 సంవత్సరాలు మొత్తం 4 యుగాలు. ఈ 43,20,000 సంవత్సరాలకి అధిపతి వైవస్వత మన్వ. అందుకే దీనిని వైవస్వత మన్వంతరే కలియుగే. ఇంకా ప్రథమ పదం ఇది, ఇంకా 3 పాదాలు ఉన్నాయి. ఓరి నాయను, మనం ఏం కంగారు పడక్కర్లేదు, మన తర్వాత మన వాడి ఎంతమంది చూసేస్తారు, మనం ఎన్ని జన్మలు ఇస్తాం. ఇది యుగం అంటే ఈ మనువు యొక్క కాలంలో ఎన్ని చరిత్రలు ఉంటాయో అదంతా మన్వంతరము. ఇంకా వంశానుచరితము అంటే సూర్యవంశంలో పుట్టిన రాజులు గొప్ప గొప్ప వాళ్ళ కథలు చెబుతారు. సూర్యవంశంలో ఎవరెవరు గొప్పవాళ్ళు పుట్టారు, రఘుమహారాజు పుట్టాడు, ఇక్ష్వాకు మహారాజు పుట్టాడు, రాముడు పుట్టాడు, లవకుశులు పుట్టారు, ఇదంతా కూడా సూర్యవంశం. చంద్రవంశంలో యయాతి మహారాజు పుట్టాడు, నహుషుడు పుట్టాడు, యదువు పుట్టాడు, యదువంశంలో కృష్ణుడు పుట్టాడు, అలాగే పాండవులు పుట్టారు, ఇదంతా పాండవ వంశం, ఇదంతా కూడా చంద్రవంశం. ఈ చంద్రవంశ పురాతులు, సూర్యవంశ పురాతుల యొక్క చరిత్రలు ఎన్నెన్నున్నాయో అవన్నీ కలిస్తే వంశాను చరితం. ఈ 5 లక్షణాలు ఉంటేనే పురాణం అన్నారు. పురాణం అంటే ఇన్ని ఉన్నాయి, ఏదో పురాణం అంటే పురాణం అంటే అంటున్నాను. ఈ లక్షణాలన్నీ ఉంటే పురాణం అన్నారు. నాయనలారా, ఇక పురాణాలు చెబుతున్నాను వినండి. ఎన్నో బ్రాహ్మం పురాణం ప్రథమం పాద్మం వైష్ణవమేవచ. బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణం, అదే వాయుపురాణం అంటారు, భాగవత పురాణము, భవిష్య పురాణము, నారద పురాణము చెప్పేసుకుందాం మనం, మార్కండేయ పురాణము, అగ్ని పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, లింగ పురాణము, వరాహ పురాణము, స్కంద పురాణము, వామన పురాణము, కూర్మ పురాణము, మత్స్య పురాణము, గరుడ పురాణము, ఈ వెరసి 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాలు పూర్తయితే ఎవరి జీవితంలో అయినా వాడికి పొరపాటు కూడా పునర్జన్మ ఉండదు. అథవా పునర్జన్మ వస్తే వాడు రామహర్షణ మహర్షి లాంటి ఒక పౌరాణికుడై లోకానికి పురాణాలు చెప్పి ఆనందపరిచి
అలా ధన్యం ధన్యం చేసుకుంటూ పోతాడు. వాడికి ఎప్పటికీ భ్రష్టత మాత్రం పొరపాటును కూడా ఉండదు. అంత అద్భుతమైనవి ఈ పురాణాలు. అటువంటి ఆ దివ్యమైన 18 పురాణాలలో ఉత్తమోత్తమ పురాణాలు ఏమిటి అంటే అన్ని గొప్పవైన గరుడ పురాణం చాలా గొప్పదండి. మన వాళ్ళకి గరుడ పురాణం అంటే చాలా భయం. ఏమిటి గరుడ పురాణం అంటే భయం? శ్లోకాలు మాత్రమే ఇంకా మిగతా 25 శ్లోకాలు గరుడ పురాణం దక్కిన అత్యద్భుతములైనటువంటి ఘట్టాలు అవి వింటే, గరుడ పురాణం వింటే అటువంటి వాడు కృతయుగంలో తపస్సు చేసిన వాడికి దానం చేసిన మహాఫలితం పొందుతాడు. ఇక అన్యాని ఉప పురాణి మునిభి కథితానితో ఇంకా చాలా ఉప పురాణాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అష్టాదశ పురాణాలు ఎంత గొప్పవో అవి కూడా అంత గొప్పవి. ఈ 18 ఉప పురాణాలు ఏమిటో చెబుతున్నా విను. సనత్ కుమార పురాణం, నారసింహం, స్కాందం, శివధర్మం, నందీశ్వర పురాణం, దూర్వాస పురాణం, నారదీయ ఉప పురాణం, కపిల పురాణం, వామన ఉప పురాణం, ఉశినస పురాణం, బ్రహ్మాండ ఉప పురాణం, వారుణ ఉప పురాణం, కాళికా ఉప పురాణం, మాహేశ్వర ఉప పురాణం, సాంబ ఉప పురాణం, సర్వార్థ ప్రకాశక సౌర ఉప పురాణం, పరాశర ఉప పురాణం, మారీచ ఉప పురాణం, భార్గవ ఉప పురాణం కలిసి 18 ఉప పురాణం. 18 పురాణాలు ఎవరిది? ఉప పురాణాలు ఎప్పుడు అవుతాయో ఎంతకాలం పడుతున్నాం. ఇదంతు పంచదశకం పురాణం కౌర్మ ఉత్తమం. ఈ మొత్తం పురాణాల్లో 15 పురాణంగా వ్యాసుడు దీనిని రాశాడు, కౌర్మ పురాణాన్ని. ఇది ఉత్తమ పురాణం. సంహితా భేదంలో ఇది 4వది. పురాణ సంహితలో అయితే 4వది గాను, రాతంలో అయితే 15 గాను వ్యాసుడు దీనికి నిర్ణయం ఇచ్చాడు. ఇది ఎటువంటిది? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 ఇచ్చేటటువంటి పురాణం ఇది. ఇందులో పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు దివ్యమైన లీలలు, అనుభూతులు వర్ణించబడ్డాయి. ఇది వేద సంహిత. ఇందులో 16,000 శ్లోకాలు ఉన్నాయి. భాగవతంలో 18,000 ఉంటే ఇందులో 16,000 శ్లోకాలు ఉన్నాయి. సంపూర్ణమైన మహామహిమ కలది. ఇందులో పరమేశ్వరుడు పరబ్రహ్మస్వరూపుడు నిర్గుణుడై అందరికీ ఆనందం ఇస్తాడు. ఇందులో పైన చెప్పిన పురాణ పంచలక్షణాలు ఉన్నాయి. బ్రహ్మాది దేవతల యొక్క సృష్టి ఉన్నది. ధార్మికములైన వేదముల యొక్క సారము ఉన్నది. దీనిని వేదవ్యాసుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాశాడు. పూర్వకాలంలో అమృతం కోసం దేవదానవులు మందర పర్వతాన్ని చీకారట. ఒకప్పుడు దేవతలు ఐశ్వర్యంతో మదమత్తులైపోయారు. ఈ కథ అక్కడి నుంచి మొదలైంది. ఎవరికైనా అహంకారం ఉంటే పతనం అవుతాడు అని చెప్పడం కోసం. అహంకారం పెరిగింది దేవతలకి. మా అంత ఐశ్వర్యవంతులు లేరు అనుకున్నారు, మా అంత గొప్పవాళ్ళు లేరు అనుకున్నారు. మూర్ఖత్వం. అందులో ఇంద్రుడు వాళ్ళకి అధిపతి కదా, ఆయనకి మరింత తెక్క పెరిగింది. ఆ తెక్క పెరిగి ఒకనాడు వేగదాకా త్రాగి ఐరావతం అనే ఏనుగు మీద ఎక్కి వస్తున్నాడు. 4 దంతాలు కలిగినది, తెల్లని లేనిది ఐరావతం అంటే. అటువంటి ఐరావతం మీద ఎక్కువస్తూ ఉంటే దారిలో దూర్వాస మహర్షి కనిపించాడ. దూర్వాసుడు సర్గానికి వస్తున్నాడు పాప. ఆయన వస్తూ ఉంటే ఊర్వశి మొదలైన అప్సరసలు ఒక దివ్యమైన పారిజాత పుష్పాల మాల ఒకటి అల్లి ఆ మాలను ఆయనకి ఇచ్చారట. ఆ మాలని భక్తి శ్రద్ధలతో దూర్వాసుడు సేకరించి వాళ్ళని ఆదరించి ఏం చేద్దాం ఈ మాల అనుకున్నట్ట. ఋషి ఆయనకి ఎందుకు ఇవి? వెంటనే ఆయనకి ఎదురుగుండా ఐరావతం మీద ఎక్కి వస్తున్నటువంటి ఇంద్రుడు కనపడ్డాడు. వెంటనే ఈ మాల తీసి ప్రేమగా అతనికి ఇచ్చాడు. మూర్ఖత్వం, అజ్ఞానం. మహాత్ములు ఇచ్చినటువంటి ఆ మాల యొక్క విలువ అతనికి తెలియక అమాంతంగా ఆ మాల తీసి ఏనుగు యొక్క కుంభస్థలం మీద వేసేట. ఈ మాలలో దివ్యమైన తేనె ఉంటుంది, మకరందం. ఆ తేనె అంటే చాలా ఇష్టపడతాయి తుమ్మెదలు. తుమ్మెదలు ఈ దేని కోసం చెం చెమ్మన ఏనుగు యొక్క మెదడు చుట్టూ తిరగడం మొదలెట్టాయి కుంభస్థలం చుట్టూ. దాంతో ఏనుగు ఒళ్ళు వండి ఈ కేంకారం తట్టుకోలేక చెంకారాలు తొండంతో మాల తీసి నేల మీదేసి ఒక్క దుక్కు దొక్కేసింది. భగ్గుమన్నాడు దుర్వాసుడు. గురు ధిక్కారం, పండిత ధిక్కారం. పండితుడు ఇంటికి వచ్చినప్పుడు సరిగ్గా ఇంట్లోకి ఆహ్వానించని వాడు, గౌరవించని వాడు, పండితులు ఇచ్చిన వస్తువుల్ని అపవిత్రం చేసి నేల మీద పారేసేవాడు, వీళ్ళని క్షమించకూడదు. ఒరి మూర్ఖ ఇంద్ర, ఐశ్వర్య దారుణ ఐశ్వర్య మదావలిత్తుడవైన నీ మొత్తం ఐశ్వర్యమంతా సముద్రం పాలైపోగాక నీ లక్ష్మి మూడు లోకాల లక్ష్మి సముద్రం పాలైపోవాలని శపించడిపోయాడు. రామ్మని ఇంద్రుడి కింద పడ్డాడు. ఇంద్రుడు ఏనుగెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. ఐశ్వర్యం మొత్తం పోయింది, ఉచ్చైశ్వర్యం అనే గుర్రం పోయింది. ఇంతెందుకు ముష్టి బట్టలు మిగిలేవి వాడికి, చిక్కి బట్టలు. ఇప్పుడు ఇంత ఈ శాపం వల్ల లక్ష్మీదేవి, విష్ణు వక్షస్థలం మీద ఉండే లక్ష్మీదేవి కూడా సముద్రం పాలైపోయింది. మూడు లోకాలలో ఉండే ఐశ్వర్యం అంతా పోయింది. బ్రహ్మాండమైన వస్త్రాలు ధరించి అహంకారంతో తిరిగే ఇంద్రుడు బికారైపోయాడు. భగవంతుడు తలుచుకుంటే రెండు నిమిషాల్లో బికారం చేస్తాడు, బికారం తీసుకెళ్ళి కోటీశ్వరుడు చేస్తాడు. చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలు ఎప్పుడూ విడిచిపెట్టకుండా నానాటికి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటారు. అందుకే ఒక్క దెబ్బకి ఇంద్రుడికి అహంకారం అణిగిపోయి కళ్ళు తెరుచుకుని దుఃఖం పెరిగిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక కళ్ళీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ శ్రీ మహావిష్ణువుని శరణు వచ్చాడు. నాయన, నువ్వు చేసిన పనికి మహాభయంకరమైనటువంటి ఆత్మఖ్యాతి పొందావు, కష్టం పొందావు. నీవే కాదు, నీ వల్ల నా లక్ష్మి పోయింది. చేసిన దానికి ఏడవడం కాదు, ఇప్పుడు ప్రతిక్రియ చెయ్యాలి. సముద్రం పాలైన లక్ష్మిని మళ్లీ భక్తి శ్రద్ధలతో సముద్రం చిరిగి తీయండి. పాలు చిరిగితే వెన్న ఎలా వస్తుందో చూడండి. మీరు ఎప్పుడైనా ఇప్పుడు మిషన్ పెట్టి పాలల్లో వెన్న తీసేస్తారు, మనకు వచ్చే పాలు ఏంటనుకుంటారు, 3% వెన్న 5% అంటే వెన్న. మజ్జిగ చిరిగితేనే వెన్న రాదు, పాలు చిరిగినే వెన్న వచ్చేస్తుంది. పాల సముద్రం చిలకండి, అలాగే వెన్న వచ్చినట్టుగా లక్ష్మి బయటకు వస్తుంది, మీ ఐశ్వర్యాలన్నీ బయటకు వస్తాయి అన్నట్టు విష్ణు. బాగానే ఉంది, సముద్రం చిలకడం అంటే ఇంట్లో కొండలో ఉన్న పెరుగు చిలకడానికే మన వాళ్ళ గోపిలాగా ఎలక్ట్రికల్ బృందావనంలో ఎక్కడికన్నా లస్సీ తగ్గుదాం పెడితే దిక్కుమారి ఎలక్ట్రికల్ పెట్టేసి టిక్కు టిక్కు టిక్కర్ మీటర్ ఒకసారి గిర్రం తిరుగుతూ ఉంటుంది. 2 సార్లు తిప్పితే మన చేతులు సుకుమారం, ఎక్కడ సన్నబడిపోతామో అని చెప్పేసి చెప్పలేము. మరి సముద్రం చిలకాలంటే ఎటువంటి కవ్వం కావాలి, ఎంత ఓపిక కావాలి? కవ్వం ఏమిటన్నారట, మందర పర్వతాన్ని కవ్వం చెయ్యండి. కవ్వానికి తాడో శివుడి మెళ్ళో ఉంటాడు వాసుకి అని ఒక మహానుభావుడు. ఆయన్ని అడగండి బతిమాలండి, ఆయనకు అమృతం ఇస్తామనండి. పాప ఆయన గారు వస్తాడు, ఆయన్ని తాడు చేసి పరా 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 ఆ పర్వతం చుట్టూ చుట్టి చిలకండి, సముద్ర వదనం చెయ్యండి. మేము దేవతలం, కొంచెం బలవంతులం కాం, ప్రస్తుతం శాపం వల్ల చిక్కిపోయాం, మాకు సాయం ఎవరు చేస్తారు ఈ సముద్రం చిలకడానికి అనగా విష్ణువు నవ్వి, మీకు అన్ని చెప్పాలి నేను, అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా కాళ్ళు పట్టుకోవాలి, అవసరం తెలియగా గురువుని తీసేట్టు తీసేయాలి, మీకు ఆ తెలివితేటలు రావు. రాక్షసులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బతిమార్గులు కాకాబట్టి లాక్కండి, ఒట్టే రారు, వచ్చే ఐశ్వర్యంలో వాటా ఇస్తామనండి. వాళ్ళు ఏమంటే నరుకు అని అంగీకరించండి, తర్వాత సంగతి చూసుకుందాం. వాళ్ళు మీరు కలిస్తే గానీ పని చేయలేరు అనగానే వెంటనే ఇంద్రుడు కొంచెం అవసరం అయితే కాళ్ళు పుచ్చుకోవడం లేకపోతే చుట్టుచుకోవడం రెండు తెలుసు. పరుగు పరుగును వచ్చి బలి చక్రవర్తి అప్పుడు, నాయన బలి బలి నువ్వు మహాబలివి, నువ్వు చాలా గొప్పవాడివి అనేదో అనుభవించరికి రాక్షసులు వచ్చి ఇంద్రుడు చితక బాగపోయారట. బలి చక్రవర్తి ధర్మాత్ముడు, అనవసరంగా బాధకండి వాడిని, వాడంతటి వాడు వస్తే వాడి బాధ రండి, అది పెద్ద గొప్ప ఏంటి, ఆగండి ఎందుకు వచ్చాడో ఏమిటో తెలుసుకుందాం అనగా అప్పుడు ఆయన అన్నట్టు, పాల సముద్రం చిలకాలి ఐశ్వర్యం అంతా పోయింది, ఒట్టినే చీకర్లో ఏం వచ్చినా షేర్ చేసుకుందాం, షేర్ కాదు మాకు 3 వంతులు ఇస్తానంటే మేము వస్తాం అన్నారట వాళ్ళు. ఓకే, 3 వంతులు మీకు, వచ్చే 1 వంతు మాది అన్నారట. ఇలా రాక్షసులకి సముద్రం చిలకగా వచ్చే ఐశ్వర్యంలో 3 వంతులు ఇస్తామని మాటిచ్చి ఇంద్రుడు వాళ్ళని ఆకట్టుకుని బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరి వాసుకిని పిలిచారు. నాయన వాసుకి నీ అంత గొప్పవాడు లేడు, అప్పుహో అంతయ్యా, ఈ చరాచర జగత్తంతా నీ పడగల మీద పోయగలవు, అయినా ఆదిశేషుడికి ఇచ్చావు ఆ ఘనత, శివుడి మెళ్ళో ఆభరణానికి నువ్వు నువ్వు తలుచుకుంటే లోకాలు తలకిందులు అవుతాయి అని తెగ పొగిడారు. ఒక స్తుతి చేస్తే ఓడిపోయాడు, వాసుకు పొంగిపోయాడు. కష్టం ఏమో నన్ను పట్టుకుని పరాపర నలిపితే అన్నారట, నీకేం పర్వాలేదు అమృతం ఇస్తాం వచ్చాక అన్నారట. ఆ అయితే వస్తాను అన్నాడు పాపం. వాసు గారు అంగీకరించారు, ఆయన్ని వెంట పెట్టుకొచ్చారు. ఇంకా ఇప్పుడు పర్వతం కావాలి, మందర పర్వతం. నాపోటి బలహీనులు వాళ్ళును ఆ సమయంలో గంట ఎత్తలేం, గట్టిగా కాసేపు కొడితే చేతులు అమ్ములు ఆగుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళాక కృష్ణ కాస్త రాయని శిష్యుడు పిలవాలి. మరి పర్వతం పీకాల్సి వచ్చి వాళ్ళు పీకేసరికి ఆ పర్వతం కింద పడిపోయి నలిగి కాళ్ళు చేతులు కొట్టుకుపోయి రాక్షసులు దేవతలు ఎంతో మంది తెచ్చినంత పని ఏంటి వాడు కుయ్యు మొర్రు అని ఏడ్చారు. ఓహో దేవతల కుయ్యడకుడే నున్నాడను, ఓహో దేవతలారా మొరపెట్టకండి ఏడవకండి, నేనున్నాను మీ వెనకాని. శ్రీ మహావిష్ణు వచ్చి అంత పర్వతాన్ని ఎడంచెత్తు ఇలా ఎత్తేసేట, ఈ చిన్న డబ్బా నేను ఎత్తినట్టుగా ఎత్తి గరుత్మంతుడి వీటి మీద పెట్టాడు. వీళ్ళు లక్షల మంది చూస్తున్నారు, పీక్కోలేక లాక్కోలేక పర్వతాన్ని ఆయన ఎడంచెత్తు ఎత్తి దాని మీద గరుత్మంతుడి మీద పెట్టాట. గరుత్మంతుడు ఆ పర్వతం వీటి మీద ఎలా మోసాడు, చిన్న దండ మోసినట్టు మోసాట నడవండి అన్నాడు. ఈ విధంగా చెప్పేది ఆయనే, చేసేది ఆయనే, చేయించేది ఆయన, అన్ని ఆయనే కర్త ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. తీసుకొచ్చి సముద్రంలో వారేశాడు ఆ పర్వతం. ఇక చిలకండి అన్నట్ట ఈ వాసుకిని తాడు కింద వేశారు. కయ్యో కయ్యో అని చిలకడం మొదలెట్టారు. ఆ సముద్రం తప్ప 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 శబ్దం చేస్తుంటే ఆ శబ్దంతో దిక్కులు మారిపోయిపోతున్నాయి. పక్కన రైలు కట్టలోంచి వచ్చే శబ్దానికే మన ఇళ్ళు మారిపోయిపోతున్నాయి, ఇళ్ళు కదిలిపోతున్నాయి. ఈ పర్వతం సముద్రంలో తిరుగుతుంటే మరి ఆ శబ్దం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎంతలో పర్వతం మొత్తం మందర పర్వతం నీటిలో మురిగిపోయింది. అన్ని అప్సకురాలు ఎదుకుమాలి వాడు. పర్వతం ఎత్తితే కొంతమంది వచ్చారు, వాసుకు దగ్గరికి వెళ్ళొచ్చి కొంతమంది ఏడ్చారు. ఇప్పుడు ఈ పర్వతం నీళ్ళలో ఎదిగిపోయింది ఇంకెలాగా. అప్పుడు మళ్ళీ దేవతలు శ్రీమన్ మహాదేవ శ్రీహరి వైకుంఠవాస జగన్ నివాస ఆపదుద్ధారక రక్షించమన్నారు. మధ్యమానే తదాతస్మిన్ కోర్మరూపీ జనార్దన పభారమందరం దేవో దేవానాం హితకామ్యయ. అప్పుడు దేవతలకు హితం చేకూర్చడం కోసం శ్రీ మహావిష్ణు ఆ కోర్మరూపం ధరించి ఒక తాబేలు రూపం ధరించి ఆ పర్వతాన్ని పైకెత్తాడు. లక్ష యోజనాల వెడల్పు ఉంది, అంటే 8 లక్షల మైళ్ళ వెడల్పు ఉన్నది అన్నారు ఆయన శరీరం. యోజనం అంటే 8 మైళ్ళు, లక్ష యోజనాల వెడల్పట ఆ పీఠం వీపు చెప్ప 8 లక్షల. అది పాల సముద్రం కాబట్టి ఈ సముద్రం అయితే సరిపోదు అసలు. అంత శరీరం ధరించి ఆ పర్వతం పైకెత్తితే అప్పుడు ఆ పర్వతం పైకి కిందకి తిరుగుతుంటే ఆ వీపు ఇంత దూరం తీరలేదు ఆయనకి. ఇంత పర్వతం ఆయన పూర్వరూపం కనిపించగానే దేవాశ్చతుష్టు దేవం నారదాద్యా మహర్షయ కోర్మరూపధరం దృష్ట్వా సాక్షిణం విష్ణుమవ్యయం. దేవతలంతా బ్రహ్మానంద పడిపోయారు. నారదాది మహర్షులు అక్కడ చేరారు. కూర్మరూపం ధరించి బ్రహ్మానందం కలిగిస్తున్న శ్రీ మహావిష్ణువుని అవే స్వరూపుణ్ణి, అనంతుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి భక్తి శ్రద్ధలతో ఇలా ధ్యానం చేశారట. ఓహో జగన్నాథ కూర్మరూపధారి నీకు నమస్కారం. తదంతరే భవద్దేవి శ్రీనారాయణ వల్లభ చక్రాహ భగవాన్ విష్ణుస్తామేవ పురుషోత్తమ. ఈ విధంగా వీళ్ళంతా శ్రీ మహావిష్ణువుని పదే పదే ధ్యానం చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆ పర్వతం చిలుగుతూ ఉండగా ముందు విషం పుట్టింది. విషం చూడగానే దేవతలందరికీ భయం కలిగింది, రాక్షసులందరికీ భయం కలిగింది. ఎందుకని చాలా మంది వచ్చారట. ఇక్కడ చూడండి, దేవతలకి రాక్షసులకి తెలివితేటల్లో తేడా ఉన్నాయి. రాక్షసులు మూర్ఖులు మొండి పీరుగులు, భుజబలమే తప్ప బుద్ధిబలం తక్కువ, దేవతలకు బుర్ర ఎక్కువ. దేవతలు వచ్చి రాక్షసులారా పాల సముద్రం చిరికేటప్పుడు వాసుకిని కమ్మంతాడు చేసుకుంటాం కదా, తలకై మేము పట్టుకుంటాం వాసుకిని, తోక మీరు పట్టుకోండి అన్నారు. కావాలని తోకంటే కాళ్ళతో సమానం, చిచ్చి చిచ్చి మేము తోక పట్టుకుంటామా, తలకాయ మేమే పట్టుకుంటాం, మీరే తోక కట్టుకోండి అన్నారట పాపం రాక్షసులు. మూర్ఖులు, తెలియదు వాళ్ళు అలా అంటారని. వీళ్ళు ఏమంటే వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళు. అందుకని దేవతలు ఈ టెక్నిక్ చేశారు. కానివ్వండి అని చెప్పి వీళ్ళే తోకొచ్చుకుని తలకాయ వాళ్ళకి ఇచ్చారు. తలకాయ ఎందుకు ఇచ్చారు? ఈ అటు ఇటు తిప్పుతూ ఉంటే నోట్లోంచి విషం కట్టేస్తాడు వాడు. ఆ విషయానికి చచ్చారు చాలా మంది రాక్షసులు. దేవతల సేఫ్టీ తోకొచ్చుకుని అదనమాట. ఒక ఆయన ఉండేవాడు మా బలే తెలివైన ఆయన. ఈ మిషన్ మోసేటప్పుడు హెడ్ ఉంటూ చూసారే బరువు, అది నాకు ఇచ్చి ఇటువైపు ఆయన పట్టుకునేవాడు. వీడు తొంపదేగా కొంతమంది బలే తెలివితేటలతో పడతారండి బాబు. ఆ తెలివితేటలు పండితులు కొడతావు. అలాగా ఈ దేవతల తెలివితేటల ముందు రాక్షసులు ఎప్పుడు చిత్తయిపోవడమే. ఇంతలో అందులో అమృతం బదులుగా ముందు విషం పుట్టింది. ఆ విషం లోపడి తలకాయ దగ్గర నుంచి పుట్టడం వల్ల భయంకర కాలపోట విషం రాక్షసులు మూడొంతుల మీద వాడిపోయారు. దేవతలు ముందే పరిగెత్తుకున్నారుగా, పరిగెత్తుకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? కైలాసానికి వెళ్ళిపోయారు. శ్రీమన్ మహాదేవ దేవేశ్వర సర్వేశ్వర గౌరీవల్లభ పరమేశ్వర రక్షించు బాబో అన్నారట. కాపల వాళ్ళు బెత్తాలు చూసి చెతక్కొట్టేశారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చెట్టు అవతల పడి శివుడేమో లోపల పడుకుంటే లేపుతారా అని కుయ్యో మొర్రు అని దౌవారికులు అన్ని బతిమాలుకుని శివుడి ప్రార్థిస్తే శివుడు లేదు ఆగండ్రాని కాపల వాళ్ళ రాత్రి. ఎందుకు ఏడుస్తున్నారంటే విషం పుట్టింది బాబోయ్, విషం మమ్మల్ని చంపేస్తోంది, కాపాడమన్నారట. శివుడు వెంటనే పార్వతికేసి తిరిగాడు. పార్వతి చూచావా ఈ పిల్లలంతా వచ్చారు విషం తాగమంటున్నారు, విషం ప్రమాదమైన ఈ పిల్లల కోసం నేను దానిని స్వీకరిస్తాను చూడు అని ఇంత నేరేడు గుండె కింద వచ్చేసట మొత్తం విషయాన్ని. అంత కాలకోట విషయాన్ని ఏ ఇల్లరా అన్నాడు. ఎంత ఇంత నేరేడు గుండె కింద వచ్చింది. ఆ నేరేడు గుండె మిగిలిన విగేసి గొంతుకు దగ్గర నిలబెట్టాడట. లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. లోపల కడితే లోపల లోకాలు నాశనం అవుతాయి, బయట ఉంటే బయట లోకాలు నాశనం అవుతాయి. కంఠం దగ్గర మాత్రమే లోకాలు లేవు, అందుకని గొంతుకు దగ్గర అట్టు పెట్టాడు. శివుడు చాలా తెల్లగా ఉంటాడు నాకు మళ్ళీ. ఆ తెల్లగా ఉండే శివుడి కంఠం కాస్త ఈ విషం వల్ల ఏమైపోయింది, నలుబెక్కింది. అప్పటి నుంచి నీలకంఠుడు అయ్యాడు, విషకంఠుడు అయ్యాడు, గరళకంఠుడు అయ్యాడు ఆయన. ఆ తరువాత స్వామివారి ఈ విధంగా విషాన్ని తాగేసి కాపాడిన తర్వాత మళ్లీ దేవతలు వచ్చి చిరికారు. చిరుగుతూ ఉంటే గుర్రం పుట్టింది, ఉచ్చేశ్వరం బలిచక్రవర్తి లాగేశాడు. ఏనుగు పుట్టింది, లాగేసుకున్నాడు. ఎవరు పుడితే వాళ్ళు లాగేసుకుంటారు. ఆ తర్వాత పుట్టారట ఎవరు, శ్రీహి లక్ష్మీదేవి పుట్టిందట. ఆ లక్ష్మీదేవి ఎంత అందంగా ఉందో, పాల సముద్రంలో మేఘలలో ఉందట. అప్పుడు వాడు మెత్తగా శుతి మెత్తగా తెల్లగా నిగనగలాడిపోతారు. ఇంకా ఆ సౌందర్యాన్ని సృష్టిలో ఎవరితో పోతారు, అంత తెల్లగా ఉంది, దగదగ వెలిసిపోతుంది. ఆవిడ అసలు లక్ష్మీదేవి, ఒళ్ళంతా నగలే ఆపాద వస్త్రం. ఆవిడ ఒక్క ముక్కుపుడికి ఎవరికైనా ఇచ్చిందంటే వాడి జాతకం మారిపోతుందన్నారు. ఆవిడ ఎప్పుడు కనపడుతున్నారు, ఎదురు చూస్తుంది చాలా కాలం నుంచి. ఆ మహానుభావురాలు ఆ జగన్మాత ఆది లక్ష్యం పుట్టింది. పుట్టి పుట్టగానే చేతులు ఆవిడ చేతిలో మంచి దండ. ఆ దండ నుంచి వస్తుంది సువాసన. అందుకే వారి వీధిలో గడితే అగరత్తులు ఎలాంటి సువాసన ఇస్తాయో ఆ వీధిలో గడితే చాలా దగ్గర దగ్గర ఇది ఈ పూలమాలలోంచి అలాంటి వాసన వచ్చేస్తాయి. అద్భుతమైనటువంటి ఘుమఘుమలు చూచి దేవతలు రాక్షసులు మతిపోయి ఈవిడ ఈ దండ ఎవడ మెడలో వేస్తుందా అని ఇలా మెడలు చాచారు అంటున్నారు. ఈ దిక్కుమాలిన మెడలు ఆవిడకి ఎందుకు? అందరూ గెడలు చాచినట్టు మెడలు చూస్తూ ఉంటే ఆ మెడలు పట్టించుకోవాలా. కొంతమంది మేసాలు వెలిసారు ఏమో అన్నట్టుగా. ఆ మేసం ఆ రోసం సవాసం ఏమీ పట్టించుకోలేదు. అలా వస్తుంది ఖైమైన పై నుంచి కిందకు వచ్చేసారట స్వామివారు. ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు. కింద తాబేలు రూపంలో పర్వతం కింద ఉన్నాడు, మళ్లీ పైనుంచి గరుడ వాహనుడై వచ్చేసాడు. ఆయ్ బావో చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ఫ జాను జంఘోరు కఠినాభి మధ్యోదరుడు సాగరుడు కంఠ సూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుడు కంబు కంధరుడు పాల నాసాధర వదన కర్ణుడు నీల నేరద వర్ణుడు అయిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. వేలాది చేతులతో వేలాది పాదాలతో వేలాది శిరస్సులతో ధగద్ధగాయమానమై వెలుగొందుతున్న రకరకాల ఆభరణాలతో వైజయంతి మాలతో బ్రహ్మాది దేవతల యొక్క సాక్షాత్కారం చేసుకుని ఐశ్వర్యాది శక్తులు తనను సేవిస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు. ఆయన రాగానే ఈవిడ వయ్యారంగా వచ్చి ఈ చేతిలో ఉండే సౌగంధిక పుష్పమాల, సౌగంధికము అంటారు ఆ పుష్పాల మాలకి, లక్ష్మీదేవి చేతిలో ఉండే మాల, అద్భుతం ఆ పేరు. ఆ సౌగంధిక పుష్ప మాల శ్రీ మహావిష్ణు మెడలో వేసింది, కోటీశ్వరుడు అయిపోయాడు ఆయన. లక్ష్మీదేవి వచ్చి స్వయంగా మెడలో వేసేసింది అదంట. ఆ సౌగంధిక మాల ధరించి ఆవిడ్ని ఈ వక్షస్థలం మీద నిలబెట్టుకున్నాడు. తేజస విష్ణు అవ్యక్తం నారదాద్యాహ మహర్షయ మోహితాహ సహశక్రేణ శ్రేయో వచనమబ్రువన్. అప్పుడు ఇంద్ర సమేతులైనటువంటి దేవతలు, నారదాది మహర్షులు లక్ష్మీదేవి కాంతి చూచి మోహితులైపోయి శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద ఆవిడ చేరడం వల్ల ఆనందం చెంది ఆ స్వామివారి దగ్గరకు వచ్చి ఇలా నమస్కరించారట. వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇక్కడి నుంచి అసలు కథ అన్నమాట. భగవన్ దేవదేవేశ నారాయణ జగన్మయ కైషాదేవి దిశాలాక్షి యథావత్ బ్రూహి పృచ్ఛత. ఓ భగవంతుడా, దేవదేవేశ్వర, ఓ నారాయణ జగన్మయ, ఎవరయ్యా ఈ విశాలాక్షి, ఈ విశాలమైన కళ్ళు కలిగిన ఈ దేవి ఎవరు, ఈ సౌందర్యవతి ఎవరు, ఈ మహామాయాస్వరూపిడు ఎవరు? ఈ విశేషాలన్నీ మేము నిన్ను అడుగుతున్నాం భక్తి శ్రద్ధలతో మాకు చెప్పు, అంత శ్రద్ధగా వినాలనుకుంటున్నాను, ఉన్నదొన్నట్టు చెప్పు అనగా శ్రీ మహావిష్ణు దేవికి అలా చూసి చిరునవ్వు నవ్వి, రాక్షస మర్దనం చేయడంలో ఆరితేరిన మహానుభావు నారదాది మహర్షులు దేవతలకేసి చూసి ఇలా అన్నాడు, ఈవిడ ఎవరో తెలుసుకోవడం కోసం వేలాది సంవత్సరాలు తపస్సు చేశారు ఋషులు, నాకే పరిపూర్ణంగా ఈవిడ గురించి తెలియదు, మీకేం చెప్పను, అయినా నా ఈ మహామాయాస్వరూపం గురించి చెబుతున్నాను నేను. పరమాశక్తి, ఈవిడ పరాశక్తి, ఈ చరాచర జగత్తంతా శక్తి స్వరూపం. ఆ శక్తి మూడు రూపాల్లో ఉన్నది, అంటే అమ్మవారి యొక్క మూల విరాట్ స్వరూపాన్ని పరాశక్తి అంటారు. ఆ పరాశక్తి మూడు రూపాలు అయ్యిందట, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందులో పరబ్రహ్మ స్వరూపుడైన ఈవిడ మహాలక్ష్మి. మన్మయి నా భార్యామణి అయ్యి నన్ను అనుగ్రహించి లోకాలన్నీ సుఖంగా ఆనందంగా సాగడానికి ఈవిడ ఆవిర్భవించింది. బ్రహ్మరూపిణి ఈవిడ పరబ్రహ్మస్వరూపిణి. మాయా మమ ప్రియానంత ఏదంతార్యతే జగత్. ఈవిడ నా మాయ, విష్ణుమాయ, మహామాయ, మహాలక్ష్మి. ఈవిడ నాకు అత్యంత ప్రియురాలు, అనంత స్వరూపిణి. ఈవిడకి అంతం లేదు ఈ మాయకి. ఈవిడ నేను లోకాలను పరిపాలించడం కోసం ధరిస్తా. ఈవిడిని ధరిస్తే లోకాలను నేను సక్రమంగా పాలించగలను. ఈవిడ నా దగ్గరుంటే లోకాలకు ఐశ్వర్యం ఇవ్వగలను. ఈవిడ నా పక్కనుంటే ఈ సృష్టి అంతా ఆనందంగా ఉంటుంది. ఈవిడ నన్ను విడిచిపెడితే నాకు దుఃఖమే, సృష్టికి దుఃఖమే. ఈ చరాచర జగత్తంతా ఈ మహా మాయాస్వరూపిణి అయిన లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈవిడ దేవతల్ని, అసురుల్ని, మనుష్యుల్ని, సంపూర్ణ జగత్తుని తాను ధరిస్తోంది. రాక్షసులైన, దేవతలైన, మనుషులైన ఈ శక్తి వల్లే బతుకుతున్నారు. ఈ మాయ ద్వారానే నేను ఈ చరాచర జగత్తుని మోహ పెడుతున్నాను, మహావ్యామోహంలో ముంచగలుగుతున్నాను. ఈ లోకాలన్నీ ఈ మాయ వల్లే సృష్టిస్తున్నా, ఈ మాయ వల్లే సంహరిస్తున్నా. అంటే నేను సృష్టించినా, సంహరించినా, మోహ పెట్టినా, పాలించినా ఈ మహామాయని ఆధారంగా చేసుకునే. అందుకే లక్ష్మి లేకపోతే నారాయణుడు గురువు లేదు. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఒక రూపం అది. అంతేకాదు, ఉత్పత్తి ప్రళయం చైవ భూతానామాగతిం గతిం విద్యాయ విద్యయా వీక్ష్య చాత్మానం తరంతి విపులామిమ. ఉత్పత్తి అంటే సృష్టించటం, ప్రళయం కలుపుకోవటం, ప్రాణుల యొక్క జన్మ మరణ విద్య విశేషాలు, ఆత్మ జ్ఞానోపదేశాలు, ఇవన్నీ ఈ మాయే. ఈ మాయ ఉంటేనే ఆత్మకి జ్ఞానం, ఈ మాయ ఉంటేనే ఆత్మకి పరమాత్మలో శివుడు దేవతలు అందరూ ఈ మాయలో నుంచి పుట్టినటువంటి అంశలే. ఈ మాయ వాళ్ళ పక్కన మహాలక్ష్మి ఉంటే నాకు శక్తి, సరస్వతి ఉంటే బ్రహ్మకి శక్తి, పార్వతి ఉంటేనే మహాకాళి రూపం ఉంటేనే శివుడికి శక్తి. కాబట్టి ఈ మూడు శక్తులు ఉంటేనే త్రిమూర్తులు ఉన్నారు. ఈవిడ నా శక్తి, శక్తి రియమ్మ, ఈ శక్తి నా శక్తి అంటాడు. అంటే చెట్ట చివరికి పూర్వ పురాణం కూడా ఏం చెబుతుంది, అమ్మవారు లేకపోతే అయ్యవారులు ఎందుకు పరిగెడతారు, అమ్మవారు ఉండవలసింది. అమ్మవారికి హోమ్ డిపార్ట్మెంట్ గా మనం చేసుకోవాలి. ఏం చేసినా సరే సైషా సర్వ జగత్ సూతి ప్రకృతి త్రిగుణాత్మిక, ఈ సంపూర్ణ జగత్తంతా త్రిగుణాలతో కూడినది. మూడు గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ మూడు గుణాలు ఈ ప్రకృతి స్వరూపిణి అని అమ్మవారివి. నేను పురుషుణ్ణి, ఆ ప్రకృతి ఈ పురుషుడు కలిస్తే సృష్టి. ఆ త్రిగుణాలు ఈ నిర్గుణం కలవాలి. ఈ తల్లి రకరకాలుగా ఉద్భవించింది, సముద్రంలోంచి పుట్టింది, తామర పువ్వులోంచి పుట్టింది, దిక్కుల్లోంచి పుట్టింది, శుక్రాచార్యుడి వంశం భృగువంశంలోంచి పుట్టింది. తనంత తానుగాను అమ్మవారి నుంచి ఆవిర్భవించింది. అంచేత ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా ఆవిర్భవిస్తుంది, ఒక్కొక్క రకంగా ఆవిర్భవించినప్పుడు ఒక్కొక్క పేరు ఇస్తుంది ఆవిడ. భృగు మహర్షి మార్కవి అన్నారు. సముద్రం నుంచి పుట్టినప్పుడు సముద్ర రాజధాని క్షీర సముద్ర కన్య అన్నారు. సింధుజ అన్నారు, సింధు అంటే సముద్రం. అన్ని కల్పాల్లో పుట్టే ఈవిడ తామర పువ్వులో నివసిస్తుంది గనక పద్మవాసిని అన్నారు. అంటే తామర పువ్వే నివాసంగా కలది. కమలవాసిని అన్న, పద్మవాసిని అన్న తామర పువ్వుల్లో నివసించే తల్లి. ఇప్పుడు ఈమె నా దగ్గరకి భారీగా వచ్చిన మహాలక్ష్మికి చతుర్భుజ నాలుగు చేతులు ఉన్నాయి. ప్రతి పదం వర్ణించి ఎందుకు చెబుతున్నానంటే ఇది వింటే చాలు దారిద్ర్యం తొలగుతుంది. ముందు ఈవిడ చతుర్భుజురాలు. ఆ చతుర్భుజాల్లో ఏమేం ధరిస్తుంది? నాలుగు భుజాల్లో శంఖ చక్ర పద్మహస్తాశ్రగంభిత. ఆవిడకి నాలుగు చేతులు, నాలుగు చేతుల్లో ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం, మరో చేతిలో తామర పువ్వు, మరో చేతిలో మాల, పూలమాల ధరించింది. ఈవిడ ముఖం ఎలా ఉంది? కోటి సూర్య ప్రతీకాశా మోహిని సర్వదేహిన, కోటి సూర్యులతో సమానమైన కాంతి ఉన్నది తల్లి దగ్గర. ఈవిడ సమస్త ప్రాణుల్ని మోహపెట్టగలదు. ఈవిడ చూస్తే ప్రాణులు మోహంలో పడిపోతాయి. అజ్ఞానంలో ముంచిన విజ్ఞానంలో తెలిసిన ఈవిడి ఈ మహామాయని దేవతలు దాటలేరు, పితృదేవతలు దాటలేరు, మనుష్యులు దాటలేరు, ఇంద్రుడే దాటలేడు. ఈ భూమండలంలో శరీరం ధరించిన మానవులేం దాటతారు? అది విని ఆవిడ శరీరం, ఆవిడ వర్ణన విన్నవాళ్ళు మాత్రమే కొంచెం ఆ మాయను అర్థం చేసుకోగలరు, దగ్గర వాళ్ళ వల్ల కాదు. ఇత్యుక్త్వా వాసుదేవేన మునయో విష్ణుమబ్రువన్. ఈ విధంగా వాసుదేవుడు చెప్పగా అప్పుడు ఆ మునులు విష్ణుమూర్తిని ఇలా ప్రార్థించారు. మహానుభావ, ఇక్కడేమో వాసుదేవ రూపంలో ఈ అమ్మవారిని పెళ్లి చేసుకున్నావు, కింద మందర పర్వతాన్ని కూర్మ రూపంతో ఉద్ధరించావు. ఏకకాలంలో ఎన్ని రూపాలైనా ధరించగలిగే మహానుభావుడి నువ్వే, మా సందేహాలు తీర్చగలవు. అంచేత నిన్ను అడుగుతున్నాం. బ్రూహిత్వం పుండరీకాక్ష ఎత్తి కాలక్షయే పిచ. ఈ కాలం ఎలా వస్తోంది? ఇది ఎలా నాశనం అవుతోంది? ఈ కాలక్షయాలు, వృద్ధి, ఈ విశేషాలు మాకు వర్ణించు. మామూలు విషయం కాదు. ఈ సృష్టి యొక్క కాలక్షయం ఎటువంటిది? కాలం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ విశేషాలు వివరించమనగానే కూర్మరూపం ధరించిన ఆ మహానుభావుడు వివరిస్తాడు. ఇప్పుడు కాదు, బాల సముద్ర మథనం అంతా అయిపోయాక ఆయన అడగండి అన్నట్టు ఆయన. అప్పుడు వాడు మొత్తం బాల సముద్ర మథనం అయిపోయింది, అమృతం గొడవ అయిపోయింది, మోహిని ఘట్టం కూడా అయిపోయాక అప్పుడు కూర్మరూపం ధరించిన శ్రీ మహావిష్ణువుని శాశ్వతంగా అక్కడే సముద్రంలో ఉండమని కోరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కూర్మ స్వరూపుడైన విష్ణువుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఆయనను పరిపరి విధాలుగా మాకు ఇప్పుడు చెప్పమన్నారు కాలక్షయం గురించి. అప్పుడు ఆ కూర్మ రూపంలో ఉన్న స్వామి ఈ విశేషాలు చెప్పాడు గనక ఈ పురాణానికి కూర్మ పురాణము అని పేరు వచ్చింది. ఆ కూర్మావతార స్వరూపుడు దేవతలకు చెప్పాడు, అది తర్వాత ఏం చేశాడని వ్యాసుడికి చెప్పాడు. అప్పుడు వ్యాసుడు దాన్ని పుస్తక రూపంలో రాసి ఈ రామహర్షణ మహర్షికి ఇచ్చాడు, ఆయన సౌనకాది మహర్షులకు ఇచ్చాడు. ఆ సౌనకాది మహర్షులు ఎన్నో జన్మల పుణ్యం వల్ల నాకు ఇచ్చారు, నేను మీకు ఇచ్చాను, మీరు నాకేమిస్తారనే చివరి రోజు తేదు. అథోవాచ ఋషి కేసు ముని మునిగణార్చిత అస్తి జాతి ప్రవర యంత్ర శ్రుత. మునిగణాలు దేవతలు అందరూ పూజించిన తర్వాత వారికి సమాధానం చెబుతూ విష్ణువు అన్నాడు, ఓ దేవతలారా, ఋషులారా, కూర్మస్వరూపుడనైన నా నుంచి భక్తి శ్రద్ధలతో వినండి, నన్ను రెండు చేతులు జోడించి ఆరాధించి ఈ కథ వినండి, మీరు ధరిస్తారు అని ఇలా చెబుతున్నాడు. పూర్వం ఇంద్రద్యుమ్నుడని పేరు కలిగిన ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన ఇంత పూర్వజన్మలో ఒక రాజు. మీరు గజేంద్ర మోక్షం విన్నారు కదా, ఇంద్రద్యుమ్నుడనే మహారాజు గారే గజరాజు అయ్యాడు. హూహు అనే గంధర్వుడే మొసలి ఆ ఇంద్రద్యుమ్నుడు. ఈ ఇంద్రద్యుమ్నుడే పూరి జగన్నాథ ఆలయానికి మూలకారకుడు. ఈ ఇంద్రద్యుమ్న మహారాజు గారు మృత్యుంజయుడు. అటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు గారి యొక్క చరిత్రతో ఈ కూర్మ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు.